ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பிரிய பாகவத மைத்திரி சபிகளாரா, பெதலாரா, மகாமகோபாத்யாய கவிசாப்திக கேசரி சாஸ்திர ரத்னாகரா இத்தியாதி பிரிதுலு பொந்தின உபயவேதாந்த பிரவர்த்தகுலு ஸ்ரீமான் நல்லான் சக்கரவர்த்துல ரகுநாதாச்சாரிய சுவாமிவாரு வாரி గళన్నుంచి కలం నుంచి అనేక ఉపన్యాసాలు శాస్త్రీయమైనటువంటి గ్రంథాల్లోని విశేషాలని మన లోకానికి అందించారు. వారు అందించినటువంటి ఒక గ్రంథం బుధరంజని. దీనిలో కేనో ఉపనిషత్తు వివరణ, కొన్ని శాస్త్రీయ విషయ చర్చలు ఉన్నాయి. ప్రస్తుతం మనం దీనిలో ఉన్నటువంటి కేనోపనిషత్తుని ప్రారంభించాం. ఈ కేనోపనిషత్తు కరణం కారణం ఈ సంగతి తెలియజేస్తోంది. అంటే తదేవ బ్రహ్మత్వం విత్తి నేదం ఇదిదం ఉపాసతే అనే కేనోపనిషత్తులోని ఒక మంత్రం. సామాన్యంగా మనందరం కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం, నోటిలతో మాట్లాడతాం, మనస్సుతో ఆలోచిస్తాం. కానీ నిజానికి ఇవన్నీ ఆ కళ్ళ. అయితే గనక మనం మరణించిన తర్వాత అవి ఉన్నా సరే మరి పనిచేయటం లేదే, కాబట్టి వాటికి ఆ శక్తి లేదు. దానిలో ఉన్నటువంటి ఏదో ఒక అంతర్యామి శక్తికి ఆ శక్తి వీటిని పనిచేయిస్తుంది. ఎవరై ఉంటారు ఆ శక్తి గురించి తెలుసుకోవడమే పరమాత్మను గురించి తెలుసుకోవడం అంటూ ఈ ఉపనిషత్ సాగుతుంది. నిన్న ఒక మంత్రం పూర్తయింది, ఈవేళ రెండవ మంత్రాన్ని తెలుసుకుందాం. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణ చక్షుషక్షురతిముచ్య ధీరా ప్రేత్యాస్మాత్ లోకాత్ అమృతా భవంతి అనేటువంటి ఈ శ్లోకంలో చెప్పదలిచినటువంటి విషయం ఏమిటంటే, గురువుగారు శిష్యుడు అడిగినటువంటి ప్రశ్నకి ఒక సంగ్రహమైనటువంటి సమాధానం చెబుతున్నారు. మనస్సు, ప్రాణము, వాక్కు, చక్షువు, శ్రోత్రములలో వీటిల్లో ఒక్కొక్క రకమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది కదా. వాటిలో ఒక్కొక్కటి జీవునికి కావలసినటువంటి వేరువేరు కార్యాలన్నీ సాధించి పెడుతూ ఉంటాయి. మనస్సు అభీష్టమైనటువంటి కొన్ని భోగ్యాలైన వస్తువులు కావాలి అని కోరుతూ ఉంటుంది, దాని ధర్మం అది. అలాగనే ఈ ప్రాణవాయువు ఏమో శరీరాన్ని పతనం కాకుండా ధరిస్తూ ఉంటుంది, అంటే నిలబెడుతూ ఉంటుంది. ఇక వాక్కు చూస్తే సంకేతికమైనటువంటి శబ్దాలను ఉచ్చరించి మన మనస్సులో ఉన్న భావాలని ప్రకటిస్తూ ఉంటుంది. ఇక చక్షురింద్రియము బాహ్య వస్తువులని వాటి గుణక్రియలని ఎలా ఉన్నాయి ఏమిటి అని తెలుపుతూ ఉంటుంది. శ్రవణేంద్రియం చూస్తే అది బయట ఉన్నటువంటి ధ్వనులు, ఇతరులు ఉచ్చరిస్తున్నటువంటి అనేక రకాల పదాలు, ఆ భాషా శబ్దాలని, సంగీత ధ్వనులని అద్భుతంగా గ్రహిస్తూ ఉంటుంది. ఇలాగా ఇవన్నీ వాటికి నియమించబడినటువంటి ఒక అసాధారణమైనటువంటి కార్యములను తప్ప మరొక కార్యక్రమాన్ని ఇవి చెయ్యలేవు. నోటి ద్వారా అన్నం తినే రుచిని చెవుల ద్వారా మనం దాన్ని పొందలేం. కళ్ళ ద్వారా చూచేదాన్ని, నోటి ద్వారా చెప్పవలసిన దాన్ని దాంట్లో చెప్పలేం. కాబట్టి వీటిలో ఈ ప్రత్యేక శక్తులను కల్పిస్తూ వ్యవహరింపజేసేటువంటి వాడు ఎవడు? అటువంటి సర్వజ్ఞుడు, సర్వశక్తుడు అయినటువంటి జగత్ సృష్టికర్త ఒకడు ఉన్నాడు, గ్రహించు అని మొదటి ఉపదేశం ఆ గురువుగారు సమాధానంగా చెబుతూ ఉన్నారు. ఇక మనస్సు, ప్రాణము, వాక్కు, చక్షువు, శ్రోత్రాదులు ఇతర బాహ్య వస్తువులకు ప్రకాశములు కాగలవు, కానీ ఇవి మాత్రము అతి సూక్ష్మములైన ఉంటాయి గనక ఇతరుల చేత గ్రహింపబడజాలవు. అంటే మనస్సు ఎలా ఉందో అవతలపాడు చూసి చెప్పగలుగుతాడా? ప్రాణం ఎలా ఉందో చూసి చెప్పగలుగుతాడా? అలాగనే చెవుల యొక్క, కళ్ళ యొక్క అవి చేసేటువంటి బాహ్య వస్తువులు ఏ రకమైనటువంటి ప్రకాశం ఎలా పొందుతున్నాయో చెప్పగలుగుతున్నారా? చెప్పలేకపోతున్నారు. ఈ రకంగానే వీటికి ఈ శక్తిని ప్రసాదించిన ఆ పరమాత్మ కూడా వీటి చేత తాను కూడా గ్రహించబడదాలన్నంతటువంటి సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపుడు అని గ్రహించు అన్నారు రెండవ ఉపదేశంగా గురువుగారు. వీటికి ఏ ఇంత శక్తి ఉంటే ఈ శక్తిని ప్రసాదించినటువంటి ఆ పరమాత్మకి ఎంత అద్భుతమైనటువంటి మహత్తరమైన శక్తి ఉందో గ్రహించు నాయన అన్నారు. అందుకనే అణో రణీయాన్ మహతో మహీయాన్ అనేటువంటి ఒక శృతి వాక్యం యొక్క భావం అదంతా కలిపి ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఈ మనస్సు ప్రాణాదులు పరిమిత శక్తిమంతములు కోట్ల కొలది గల ఇటువంటి పదార్థాలకు అనేక శక్తులను ఆపాదించిన ఆ పరమాత్మ అపార శక్తి సంపన్నుడు అనేది ఈ ఉపదేశం యొక్క సారాంశం. ఇక మంత్రంలో అతిముచ్య ధీరాహ అని కనిపిస్తోంది. అంటే ఈ లౌకికమైనటువంటి సుఖాలకు లోబడకుండా మనోనిగ్రహం కలిగినటువంటి వారే ధీరులు. అటువంటి వారే నిరంతర కృషితో జగత్ కారణమైనటువంటి భగవతత్వాన్ని గుర్తిస్తారు. అస్మాత్ లోకాత్ ప్రేత్య అటువంటి భగవత్ స్వరూప జ్ఞానమునకు ఫలము ఇక పైన ఎలా ఉంటుందో చెప్పబోతూ ఉన్నారు. అజ్ఞానులకు దుఃఖ పరంపరకును ఆస్పదమైనది సంసార కూపం అనదగినటువంటి ఈ ప్రాకృత క్షుద్ర ప్రపంచం. దీని నుంచి జీవుడు బయలు వెడలిన తర్వాత బయటపడిన తర్వాత ఊర్ధ్వగతిని పొందుతాడు. ఈ విషయం అనేక ఉపనిషత్తుల్లో చెప్పబడింది. అదే అర్చరాది మార్గమున బ్రహ్మాండమును భేదించుకొని పోతాడు, అది ఊర్ధ్వగతి అని చెప్పింది. అమృతాహ భవంతి, ఎంతవరకు ఆ ఊర్ధ్వగమనం, ఈ ఊర్ధ్వగతికి ప్రాప్య స్థానం ఎక్కడ చివర, ఏది చేరుకుంటే ఆ పైన మళ్ళీ ఇంక ఉండదో, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం అమృతత్వం అనబడేటువంటి మోక్షస్థానము అని కఠోపనిషత్తులో మూడో వల్లిలో విజ్ఞానసారధిర్యస్తు అంటూ సోద్వన పరమాప్నోతి తద్విష్ణో పరమం పదం అనే ఒక మంత్రంలో చెప్పబడుతుంది. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క పరమపద స్థానమును పొంది పునర్జన్మ మరణాది రహితుడై శాశ్వతానందాన్ని పొందును, మోక్షరూపమైనటువంటి ఉత్తమ పురుషార్థం అదే అని అంటూ మనకి దృఢంగా చెప్పారు. ఇది జ్ఞానం. ఈ జ్ఞానం మనకి కావాలి. ఈ జ్ఞానాన్ని ఇవ్వడమే ఉపనిషత్తుల యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంతోనే ఇది సాగుతుంది. ఈనాటి మంత్రంలో కూడా అదే శ్రోత్రస్య శ్రోత్రం యత్, శ్రవణేంద్రియానికి కూడా శబ్దగ్రహణాన్ని అనే ఒక శక్తిని కలిగించేది ఎవరో, మనసహ మనహ యత్, మనస్సునకు కూడా మనశ్శక్తిని కలిగించేవారు ఎవరో, వాచహ వాచం హయత్, వాగింద్రియానికి శబ్దోచ్చారణ శక్తి కలిగించేవారు ఎవరో, చక్షుషః చక్షుయత్, ఈ నేత్రేంద్రియాలకి రూపాది గ్రహణ శక్తిని కల్పిస్తున్నటువంటి వారు ఎవరో, ఏ శక్తివంతులో, స ఊ ఆ పరమాత్మ ఆ శక్తి సర్వేంద్రియాలకు ప్రేరకమై శక్తిప్రదమై ఉన్నటువంటి ఆ పరబ్రహ్మమే అతిముచ్యా. బాగుగా తెలుసుకొని ధీరాహ, వివేకవంతులైనటువంటి వారు అస్మాత్ లోకాత్ ఈ భూమండలం నుండి ప్రేత్య, ఎంతా తెలుసుకున్నటువంటి కారణం వల్ల శరీరం త్యాగమైపోతే ఆ త్యాగ అనంతరము వారు అచ్చరాది మార్గంలో శ్రీవైకుంఠానికి పోయి అమృతాహ భవంతి మోక్ష పురుషార్థాన్ని పొందుతారు. కాబట్టి మంత్రంలో శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోజత్ వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణ చక్షుషక్షురతిముచ్య ధీరాః ప్రేత్యాస్మాత్ లోకాత్ అమృతా భవంతి అని అంటూ రెండవ మంత్రం వివరిస్తూ ఉన్నది అని శ్రీమాన్ ఎన్ శ్రీ రఘునాథాచార్య స్వామి వారు చక్కగా ఒక జ్ఞానాన్ని ఈ సరళంగా సుబోధకంగా బుధరంజని అనేటువంటి గ్రంథం ద్వారా తెలియజేశారు. వారి దివ్య పాద పద్మములకు అనేక దాసోహం సమర్పిస్తూ అడియేన్ రామానుజదాస కులశేఖరాళ్ వారు హైదరాబాదు.